గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు చూడండి, సబ్లైన్ కాల్స్ నేర్పి ఉంచుకోండి, నిద్ర మతక అవకాశం వద్దు, ప్రభు సమయాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని ప్రభు మనకి అర్థమైనట్లుగా వివరించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. నాయనా, నీ పాదాల వద్దకు వచ్చి నాయనా నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మేలు పొందుకోవడానికి ప్రవ్వా, ఏ ముందు పరం ముందు ప్రవ్వా యోగ్యమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి, పర సంబంధులుగా మేము జీవించడానికి ఆయన మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా, దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఈ సమయాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యములో జీవం ఉంది, జీవము గలను మీ మాటల కొరకు ఆశపడుతూ ఉండగా మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి, మా మన నేత్రాలు వెలిగించమని దేవా మీ ఆత్మ సహాయం కొరకు బ్రతమాలుకుంటూ, ఎలాంటి ఇబ్బంది టెక్నికల్ ఇంటరప్షన్ లేకుండా మీరు సహాయం చేయమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు మాట్లాడుతున్న మాట పై మాట కింద మాటలు కాకుండా మధ్యలో ఒక మాట ఉంది. ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే. ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే. నాట్ ఐ బట్ క్రైస్ట్ అంటాడు, నేను కాదు క్రీస్తే. పిల్లరా, భక్తి అన్న మాట దగ్గరికి వస్తే మనం ఏమర్థం చేసుకున్నామంటే, దేవుడు నేను బాగా సుఖపడడానికి, నేను మరిన్ని మేలు పొందడానికి, నా ఆరోగ్యాన్ని కాపాడడానికి, నాకు మేలు చేయడానికి దేవుడు నాకు ఒక సహాయకుడు అన్నట్టుగానే మనకు దేవుడు అర్థమయ్యాడు. మరింత శ్రేష్టమైన జీవితం, మరిన్ని ఆశీర్వాదాలు, మరిన్ని మేలులు ఆయన వద్ద నుంచి పొందుకోవడానికే ఆయన వద్దకు మనం వస్తాం. కష్టాలు, బాధలు, ప్రమాదాలు, రోగాలు, ఇబ్బందులు, ఇరకాటం, అలాంటి పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడని మనం ఆయన వద్దకు వస్తాం. అలా రావటం తప్పేమి కాదు, కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న స్థాయి, దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది, ఆయన నీ జీవితంలో నాకు ఒక చోటు ఇస్తే చాలు అని అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు, కానీ ఆయన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం ఆయన ప్రేమించాలని ఆశిస్తున్న దేవుడు. కనుక పౌలు భక్తుడు దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి వెంబడించి మన ముందు మాదిరిగా ఉండగా, ఆయన నేను ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఎలా దేవుని వెంబడిస్తున్నాను, దేవుడికి నా జీవితంలో ఎంత చోటు ఇచ్చాను అన్న ప్రశ్నకి ఆయన చెప్తా ఉన్న సమాధానం, నేను అంటూ ఇంకేమీ లేదు, సర్వం క్రీస్తే, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను లేను క్రీస్తే అన్న మాటలోనికి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇంకా బాగా పౌలు గారి దగ్గర మరొక స్టేట్మెంట్ తీసుకుంటే మరింత స్పష్టంగా మనకు అర్థం కాగలదు. ఆ మాట చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వచనం నుంచి పౌలు మాట్లాడుతున్న మాటలు ఇలా ఉన్నాయి. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, 8వ దినమున సున్నతి పొందుతిని ఇస్రాయేలు వంశపు వాడును, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రియుల సంతానమైన హెబ్రియుడును, ధర్మశాస్త్ర విషయంలో పరిశయుడును. ఈ మాటలన్నీ పౌలు ఎవరో ఆయన అడ్రస్ చెప్తున్నాడు. పౌలు ఎవరో ఆయన స్తోమతం చెప్తున్నాడు. పౌలుకున్న ఆధిక్యతలు ఏంటో మాట్లాడుతున్నాడు. ఆయన గోత్రం, ఆయన వంశం, ఆయనకున్న ఆధిక్యత, నేను పుట్టుకతోటే మరి ఈవిడను 8వ దినమందే సున్నతి పొందాను, నా వంశం ఇస్రాయేలీ వంశం, నా గోత్రం బెన్యామీను గోత్రం, నేను భాషాపరంగా హెబ్రియుడును, శ్రేష్టమైన భాష మాట్లాడేవాడిని, ధర్మశాస్త్రం దగ్గరికి వస్తే నేనేం తక్కువ తిన్నవాడిని కాదు, పరిశుద్ధుడును. నేను 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 అని మాట్లాడుతున్న పౌలు అదే వచనాలు కిందకు వచ్చేసరికి �లా అంటాడు. ఆయన అదే వచనాలు కిందకు వచ్చేసరికి ఇలా అంటాడు. 7వ వచనం, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నాకున్నవన్నీ రెట్టింపు అవడం కొరకు, నాకున్నవన్నీ కాపాడబడడం కొరకు, నేనింకా లాభకరమైన జీవితాన్ని జీవించడం కొరకు, నేనింకా మేలైన జీవితాన్ని జీవించడం కొరకు, నేను కష్టాల నుంచి బయటపడడం కొరకు నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేవాడుగా కాకుండా, నేను ప్రభువుని ఎలా నమ్మానంటే నన్ను నేను ధృవీకరించుకుంటున్నాను, నాకున్నవన్నిటిని కంటగా ఎంచుకుంటున్నాను. దేని కొరకంటే ఆ క్రీస్తు కొరకే, ఆ క్రీస్తు కొరకే. ఈ పౌలు గారు ఈ మాటలు మాట్లాడే వెనకాల ఆయనకి ఎలాంటి అవగాహన ఉంటుంది? దేవుడు పౌలుకి ఎలా అర్థమయ్యాడు, దేవుడు మనకెలా అర్థమయ్యాడు, దేవుడు పౌలుకి ఎలా అర్థమయ్యాడో ఒకసారి ఆయనకి ఇలాంటి అండర్స్టాండింగ్ ఉందేమో అనిపిస్తే మనం కూడా ఆ శ్రేష్టమైన మెట్లోకి రావడం సాధ్యమవుతుంది. సరే, దేవునికి మన జీవితంలో ఎంత చోటు ఇద్దాం? మన జీవితంలో ఉద్యోగానికి హాఫ్ ఇచ్చేసాం కదా, కొంతమంది అయితే ఫుల్ ఇచ్చేసారు. లైఫ్లో పూర్తిగా సరెండర్ అయిపోయిన వారు ఉన్నారు. జీవితంలో భార్యకు ఎంత చోటు ఇద్దాం, అది 60నా 40నా అది మీకు తెలియాలి. జీవితంలో పిల్లలకి ఎంత చోటు ఇద్దాం, మన కష్టము మన ఆశలు అన్ని వాళ్ళే కదా. జీవితంలో మనకు మనం ఎంత చోటు ఇచ్చుకుందాం, మనకు మనం ఎంత ప్లేస్ ఇద్దాం, ఇవన్నీ మన ముందు ప్రశ్నలు పెట్టుకొని రైట్, జీవితంలో దేవునికి ఎంత చోటు ఇద్దాం, జీవితంలో దేవుడికి ఎంత చోటు ఇద్దాం, ఎంత అవకాశం ఇద్దాం ఆయనకి, ఈ ప్రశ్నలన్నీ మన ముందు ఉంచుకొని దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూస్తే చివరికి ఒక క్లారిటీకి రాగలుగుతామేమో నా ఆశతో ఈ మాటలు నేను ఉంచుతున్నాను. సరే, దేవునికి ఎంత స్థానం ఇవ్వాలి అన్న మాట దగ్గర భక్తులు ఏమంటున్నారో చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనానికి వెళ్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 64:8 ఇలా రాయబడింది, యెహోవా నీవే మాకు తండ్రివి. మేము జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరివాడు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు ఎవరట? ఈరోజు దేవుడు అనేసరికి మనమున్న కల్చర్ని బట్టి దేవుణ్ణి మనమే చేసుకుంటున్నాం, దేవుడికి రూపాన్ని మనమే ఇస్తున్నాం. మరలా దేవుణ్ణి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేస్తుంది కూడా మనమే. మనకి దేవుడు ఎలా అర్థమయ్యాడంటే, మనం ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు, తీసేయాలంటే తీసేసుకోవచ్చు. మనం ఎంత సైజు కావాలనుకుంటే ఆ సైజు మన చేతిలోనే ఉంది. ఏం పెట్టాలో కూడా మన చేతిలో ఉంది, మనం పెడితే తినాల్సిందే. మనకు సంతోషమైతే ఉంటాడు, మనకు అవసరం లేకపోతే వెళ్ళిపోతాడు. అది మనకు అలవాటు అయిపోయింది దేవుడు అంటే. కానీ బైబిల్ అంటుంది, ఎవరైనా నువ్వు చేసినవాడా నిన్ను చేసినవాడా, నువ్వు చేసుకున్నవాడా దేవుడు నిన్ను చేసుకుని నిన్ను చేసినవాడా అన్న ప్రశ్న దగ్గర మాట్లాడుతూ, అంటే చక్కటి మాట, ఆయన మన కుమ్మరి, ఆయన మన తండ్రి, మనం ఆయన చేతి పని, మనం ఆయన చేతి పని. నమ్ముతున్నారా దేవుడే మనల్ని చేశాడని, దేవుడే మనల్ని పుట్టించాడని? చాలామంది అనుకుంటారు ఏదో ప్రకృతి ధర్మం కాబట్టి అందరూ పుట్టారు కాబట్టి నేను పుట్టాను, పైగా మా అమ్మ తెల్లగా ఉంటుంది కాబట్టి నేను తెల్లగా ఉన్నాను, మా అమ్మ అందంగా ఉంటుంది కాబట్టి నేను అందంగా ఉన్నాను, మా నాన్న హైట్ ఉంటాడు కాబట్టి నేను హైట్ ఉన్నాను, మా నాన్న రంగు ఎట్లా ఉంటుంది కాబట్టి నాకు ఆ రంగు వచ్చింది, అమ్మా నాన్న పోలికలు, అమ్మా నాన్న ఆకారం, అమ్మా నాన్న స్వభావాలు మనలో కనిపించేసరికి చెప్పకుండానే మనం ఏమనుకుంటామంటే, అమ్మా నాన్న వల్ల మనం పుట్టాము, అమ్మా నాన్నే మనకి సర్వము అన్న ఒక భ్రమలో ఉంటాం. అయితే బైబిల్ దగ్గరికి వచ్చి మన పుట్టుకలో అమ్మా నాన్నకి ఎంత పాత్ర ఉంది, ఎంత స్థానం ఉంది, ఎంతవరకు వాళ్ళు మన జీవితాల మీద అధికారం కలిగిన వారు అని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాక్యంలో ఈ మాట చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 13 వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 13 వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఎలా పుట్టామట? ఎవరు వల్ల, ఎవరో కారణమట, మన పుట్టుకొక కారణం ఎవరట? వారు దేవుని వలననే వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మూడు కారణాలు కాదు, మనుషేచ్ఛలు, నాకు మనవడు కావాలి అని మన అమ్మమ్మ అనుకుంటేనో మనం భూమి మీదకి రాలా, రక్తాల వల్ల మనం భూమి మీదకి రాలా, శరీరాల వల్ల మనం భూమి మీదకి రాలా, వారి కోరికల వల్ల మనం భూమి మీదకి రాలా. చాలా మంది అంటూ ఉంటారు, మేము ప్లానింగ్ చేసుకుంటున్నామండి అప్పుడే పిల్లలు వద్దని. మనం ప్లాన్ చేసుకుంటే ఆగిపోయేది, మనకు కావాలనుకుంటే వచ్చేవాళ్ళు కాదు. నిన్నటి దిన ముందు హైదరాబాద్ నుంచి సిఎస్ శ్రీనివాస్ ఫోన్ చేశాడు, అన్న హ్యాపీనెస్ అన్న అన్నాడు. చెప్ బ్రదర్ అంటే పాప పుట్టిందన్న అన్నాడు. అదే శ్రీనివాస్ ఒక సంవత్సరం క్రితం ఫోన్ చేసి, అన్న ఫోన్ ప్రార్థించని చెప్పేసి ఎంత భార్య భర్తలు ఏడుస్తూ ఉన్నారు, ఏమైంది? లాస్ట్ టైం అట్లాగే మిస్క్యారేజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఆవిడకి ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్తా ఉన్నాం, మళ్ళీ మిస్క్యారేజ్ వద్దని భయం. 5 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళయ్యి, 5 సంవత్సరాలు అయిపోయింది, చాలా ఆశపడతా ఉన్నారు. ఒకనొక టైంలో దేవుడు మీద కోపం, నేను అంత చేస్తున్నాను, ఎంత చేస్తున్నాను, సంఘాలకి సేవకులకి ఎంత మేలు చేస్తున్నాను, నాకు మాత్రం పిల్లలు లేరు. ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభు ఆశ్చర్య కార్యాలు. 5 సంవత్సరాల తర్వాత వారి ఒడిలో పాపను పెట్టాడు. ఒకటే మాట వాళ్ళతో చెప్పేది, మీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోండి, మీరు కావాలని ఆశపడుతున్న బిడ్డను కూడా ప్రభుకు అప్పగించండి. ఆయన ఇవ్వాలనుకుంటే మీరు పొందుకుంటారు, కావాలనుకుంటే మీరు పొందుకునేది కాదు. కనుక వారు దేవుని వలన పుట్టిన వారే అన్న మాట దగ్గర మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని వల్లే పుట్టామా? మనం దేవుని వల్లే పుట్టామా? దేవుడైనా మన సృష్టికర్త అన్న ప్రశ్న దగ్గరికి వస్తే ఆయన ఒక సవాలుకరమైన మాట మన ముందుంచి, నేను చేశానా, తల్లిదండ్రులు చేశారా, నిన్ను నువ్వు చేసుకున్నావో ఒకసారి నాకు సమాధానం చెప్పు అని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఆ ప్రశ్న దగ్గరకు వచ్చి ఆయనకు మనం సమాధానం చెప్పాలి. యోగు గ్రంథం 37:7 చదువుకుందాం. యోగు గ్రంథం 37:7 చదువుకుందాం. మనుషులందరూ, మనందరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు మనం ఈ ముఖ కవళికలు చూసి, మన ఆకారాలు చూసి, లేదు 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 నేను అచ్చంగా మా అమ్మలా ఉన్నాను, అచ్చంగా మా నాన్నలా ఉన్నాను, అచ్చంగా మా తాతలా ఉన్నానంటారు. మా తాత ఫోటో చూడండి, నా ఫోటో చూడండి అని చెప్పి మనం ఈ పోరికలు చూసి దేవుణ్ణి గణపరచడానికి బదులు మనుషుల్ని గణపరుస్తామని ఎరిగి ఆయన ఏం చేశారంటే, నేనే నిన్ను సృష్టించాను, నేనే నీ పుట్టుకు కారణం, నేనే నువ్వు నా సృష్టికర్త, నువ్వు నా సృష్టి, నువ్వు నా చేతి పని అన్న విషయం అందరికీ తెలియడం కొరకు ఆయన ఏం చేశారంటే చేతుల మీద ముద్ర వేశారట. ఈరోజు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో నేర దర్యాప్తులో మనకి కీలక ఆధారాలుగా కనబడతా ఉన్న ఫింగర్ ప్రింట్స్ కొరకు, ఆ శాస్త్రం కొరకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాం కనుక మనకు తెలుసు. ఫ్రాన్సిస్ గాల్టన్ అన్న శాస్త్రవేత్త, ఆయన 20th century ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్స్ కొరకు బయటకు తీసుకొచ్చాడో ఆ తర్వాత కోర్టుల్లో కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ ఇది ఫింగర్ ప్రింట్స్ అన్నది. ఈరోజు మనం ఫింగర్ ప్రింట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా శాస్త్రం అంటుంది ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్ శాస్త్ర ప్రకారంగా ఇప్పటి వరకు ఈ రోజున్న ప్రపంచంలో 750 కోట్ల పైచీలకు ప్రజానికం కానీ భూమి పుట్టి ఇప్పటిదాకా పుట్టి అంతరించిపోయిన జనాలు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇప్పటి వరకు ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ టాలీ కాలేదు అన్నది శాస్త్రం చెప్పే మాట. బైబిల్ పట్టుకొని చెప్తా ఉన్నాను ఉదయకాల సమయంలో, ఇక భూమి ఎంతకాలం ఉంటే అంతకాలం, ఎన్ని తరాలు వస్తే అన్ని తరాలు, ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఒకటి కావడానికి వీలు లేదు. కారణం, దేవుడు ప్రతి ఒక్కరూ నా చేతి పని, ప్రతి ఒక్కరిని నేనే సృష్టిస్తున్నాను, నేనే పుట్టించాను, ప్రతి ఒక్కరికి నేనే తండ్రిని అన్న సత్యం అందరికీ తెలియాలని ఆయన ఏం చేశారంటే వైవిధ్యంగా పుట్టిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని వైవిధ్యంగా పుట్టిస్తున్నాడు. నీ బాడీ స్ట్రక్చర్ ఉందే, చిన్న చిన్న పోలికలు చూసి మోసపోతున్నా కానీ తల్లిదండ్రుల ఫింగర్ ప్రింట్స్ నీ ఫింగర్ ప్రింట్స్ ఒకటి కాదు. చూడరా, ఫింగర్ ప్రింట్స్ ఒకటి కాదు, ఐరిస్ ఒకటి కాదు, డిఎన్ఏ ఒకటి కాదు. అందుకోసం మనం ఇవన్నిటినీ మనుషులకి సపరేట్ గా ఉన్నదని చెప్పి వాటిని మనం స్క్రీనింగ్ చేయడానికి వాడుతున్నాం. ఏ ఇద్దరి ఐరిస్ ఒకటి కాదు, ఏ ఇద్దరి డిఎన్ఏ ఒకటి కాదు, ఈ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఒకటి కాదు. ఎందుకు కాదు? ఇంతమంది, ఇన్ని కోట్ల ప్రజల్లో ఈ ఇద్దరిది ఎందుకు కాదు? ఈయన స్మెల్ కూడా ఒకటి కాదు, అందుకే మనం స్నిఫర్ డాగ్ వాడుతున్నాం. ఈ ఇద్దరి స్మెల్ ఒకటి కాదు. పిల్లరా, ఆయన చేతి పను మనం, ఆయన మన పరమకుమారి, ఆయన పరమకుమారి మనం, ఆయన చేతి పని మనం, ఆయన సృష్టి మనం. ఎవరం అంటే కేవలం మట్టి జిగటమన్ను మనం. వినరా, గ్రంథకర్త మరి దావీదు మహారాజు దేవుణ్ణి అంతగా ప్రేమించటానికి, అంతగా సేవించటానికి, అంతగా ఆరాధించటానికి ఆయనకి ఏమర్థమై ఉంటుంది? ఎందుకోసం ఆయన రాజుగా ఉండి కూడా మరి ఒంటి మీద బట్టలు సరిగ్గా చూసుకోకుండా గంతులు వేస్తూ ఉంటే భార్య మేకాలు హృదయంలో ఆయన్ని హీనపరుచుకుందట. నువ్వు రాజువు కదా, ఎందుకు అంత దిగజారి ప్రవర్తిస్తున్నావు, ఎందుకు రోడ్డు మీద బజారు మనుషులా చేస్తున్నావు అన్నప్పుడు అంటాడు, ఎవరు నేను, పశువులు కాసుకోవలసిన వాడిని, నన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు, ఆయన గణపరిచే దగ్గర నేను స్టైల్ తీసుకోవటం, నా హోదాను చూసుకోవడం అలాంటి ఏం చేయడం కుదరదు అంటాడు దావీదు. దావీదుకి దేవుడు ఏమర్థమయ్యాడు, యోగుకు దేవుడు అర్థమైన విధానం మనకు అర్థమవుతుంది. సరే దావీదు దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ యోగులో ఉన్నాం కాబట్టి ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. యోగు గ్రంథం 10:8-12 8-12 చూస్తే అతనిలా అన్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. అబ్బా ఏమన్నాడు, మనము ఎలాగ సజీవులు ఉండడానికి కారణం ఏంటి ప్రభు అంటే అంటాడు బైబిల్ గ్రంథకర్త, దేవుని హస్తాలు మనకి అవయవాన్ని ఇచ్చాయట. 9, జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. మట్టి కానీ ఈరోజు మనిషి అయిపోయాడు, మట్టి ఈరోజు మనిషి అయిపోయాడు. కారణం ఎవరు? ఆయనే. 11, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును గ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. శరీరమునిచ్చింది ఆయనే, జీవాన్నిచ్చింది ఆయనే, ఆత్మనిచ్చింది ఆయనే. ఈ సత్యం మనకు బాగా ఎక్కడ అర్థమవుద్దంటే, హాస్పిటల్లో ప్యాంక్రియాస్ ప్రాబ్లం అయింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, అవి చేతులు ఎత్తేసాయి, హార్ట్లో ఒక వాల్వ్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఏంటి నేను చేసుకోలేనా, నా ప్యాంక్రియాస్ మీద నాకు హక్కు లేదా, నా లివర్ మీద నాకు హక్కు లేదా, వాటికి ప్రాబ్లం వస్తే నేను రిపేర్ చేయలేనా. నీ వల్ల కాదు, తలకిందులుగా తప్ప చేసినా నువ్వేం చేయలేవు. అది చేయితే నువ్వు చేయగలిగింది ఏంటి, నువ్వు చేయగలిగింది ఏంటి, ఆయన పని, ఆయన హస్తాలు రూపించాయి నిన్ను, ఆయనకి అవయవాలు ఇచ్చాడు. చిన్న రిపేర్ చేయాలంటే లక్షలు పోయాలి. నీ అవయవాల్లో ఏదైనా వైటల్ ఆర్గన్స్ లో దేనికైనా ప్రాబ్లం వచ్చింది చెయ్యాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాలి. పైగా ఏం చేయాలి, డోనర్ కావాలట, కిడ్నీ ప్రాబ్లం, డోనర్ తీసుకుని రండి, నువ్వేం చేయలేవు. లివర్ ప్రాబ్లం, డోనర్ తీసుకుని రండి, ఏం చేయలేము. ఆ డోనర్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఆయనకి దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన మరొక దేహంలో ఉన్న పార్ట్స్ ని కోసేసి ఈ బాడీలో పెడితే తప్ప వేరే దిక్కు లేదు. బ్లడ్ డోనర్ తీసుకుని రండి, డోనర్ కావాలా, అవును. దేవుడు చేసిన ఈ దేహంలో ఏది నీది కాదు, అన్నీ ఆయనవే. నువ్వు నేను ఆయన సృష్టి, నీ మీద నా మీద ఆయనకి ఎంత అధికారం ఉంది. మన జీవితంలో ఉద్యోగానికి కొంత సమయం మనం కేటాయించేసాం, మన జీవితంలో భార్యకి కొంత స్థానం మనం కేటాయించేసాం, మన జీవితంలో పిల్లలకి కొంత స్థానం కొంత సమయం కేటాయించేసాం, మన జీవితంలో మనకి కూడా కొంత సమయం కేటాయించాం. కానీ అసలుకి నీ జీవితానికి కారకుడైన వాడు, నిన్ను పుట్టించిన వాడు, సృష్టించిన వాడు, నీ సృష్టికర్తైన దేవునికి ఏ స్థానం ఇచ్చావు, ఎంత సమయం కేటాయించావు, ఎక్కడ కూర్చోబెట్టావు ఆయన్ని, ఏ ప్లేస్ ఇచ్చావు ఆయనకి, ఏమనుకుంటున్నావు ఆయన, ఎవరంటాయనా మనల్ని సృష్టించిన వాడు. 11వ వచనంలో చూడండి, ఎంత గంభీరమైన మాటలో, చర్మంతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవాన్ని నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అబ్బా బైబిల్లో మరొక కీలకమైన ప్రశ్న సూటిగా అడుగుతున్నాడు ఆయన. ఆయన సూటిగా అడిగిన ప్రశ్నకి మనం సూటిగా సమాధానం చెప్పాలి. ఆయన చాలా స్పష్టంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా దొంగ తిరగడు లేకుండా నాంచు లేకుండానే మాట్లాడతాడు. మనం సమాధానం చెప్పడానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తుంటాం. సరే డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఆయన, ఆయన అడిగిన దానికి మనం డైరెక్ట్ గా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగిన దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. వచ్చి మనం తాపత్రయపడుతుంది, మనం సమయం కేటాయిస్తుంది, మనం ధనం కేటాయిస్తుంది, మనం దాని కొరకు పాకులాడుతూ ఉన్నాం. చదువులు అందరికీ కావాలి, ఉద్యోగాలు అందరికీ కావాలి. ఎంత సమయం ఇస్తావు? మీ ఇష్టం. పడుకోవడానికి 6 గంటలు నాకు ఇస్తే చాలు, మిగతా సమయం అంతా మీదే. అందుకే ఏమిస్తాయి ఉద్యోగాల వల్ల మనకు వచ్చే లాభం జీతం వల్ల మనం బ్రతుకుతున్నాం కదా. సరే ఆయన అడుగుతున్నాడు 25వ వచనం. అందువలన నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చేనను చింతింపకూడదు అన్న మాటను ఒకసారి మనసులోకి తీసుకోండి. దేనికోసం ఎక్కువ ఆలోచిస్తామో, దేని కొరకు ఎక్కువ ఆరాటపడతామో దాన్ని చింత అంటాం కదా. ఇందుకే మనందరి ఆరాటం, మనందరి చింత, మనందరి ప్రోకులాట దేనికోసమట? 3 మాటలు తిండి, త్రాగుడు, పట్టలు. ఆ 3 మాటలు అన్నాడు ఆయన. కనీస అవసరతలు అని అంటాం కదా మనం. మంచిది. 25, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చేనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహంను గూర్చేనను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అడిగాడు ఆయన. 2 మాటలు చెప్పండి, ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా అని అడిగాడు. ఏం చెప్తాం? ప్రాణమే గొప్పది. మరి ప్రాణం కొరకు ఎక్కువ చింతిస్తున్నావా, ఆహారం కొరకు ఎక్కువ చింతిస్తున్నావా అంటే ఆహారం కొరకే. ఇదేమి చిత్రం? నువ్వు చింతించాల్సింది నీ ప్రాణం కొరకు. ఇలా అంటాను, మనం బ్రతకడానికి తినాలా, తినడానికే బ్రతకాలా? బ్రతకడానికి తినాలి కదా. మనమిస్తున్న ప్రయారిటీ, మనమిస్తున్న సమయాన్ని బట్టి ఆలోచిస్తామంటే ఇప్పుడు బ్రతకడానికి తింటలేదు కానీ తినడానికే బ్రతుకుతున్నాడు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. ఖాళీగా ఉంటే బయట వర్షం వస్తామంటే ఇంట్లో వేడివేడిగా వండుకొని తినాలి, బయటికి వెళ్తే ఏదో ఒకటి తినాలి. సరే మనం తిండి మార్కెట్లో 50 రూపాయలు 100 రూపాయలు మహా అయితే 500, మీ ప్రాణం ఎంత ఇస్తే వస్తుంది? తిండికి ఒక రేటు ఉంది, ప్రాణానికి ఏమైనా రేటు ఉందా? ఏది ప్రాముఖ్యం? తర్వాత ఇంకొక ప్రశ్న అడిగాడు ఆయన, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? 2000 3000 బట్టలు వచ్చేస్తే ఎంత ఇస్తే నీ బాడీ వస్తుంది? కాబట్టి విచ్ ఈజ్ ప్రయారిటీ? ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాధాన్యమైంది, దేనికి విలువ ఇవ్వాలి, దేనికి సమయం ఇవ్వాలి, దేన్ని భద్రపరుచుకోవాలి, దేని కొరకు ఎక్కువ ఆలోచించాలి? మనం ఏంటంటే ప్రాముఖ్యమైన వాటిని పక్కన పెట్టి ప్రాముఖ్యత లేని వాటి కొరకు ఎక్కువ పరిగెడుతున్నాం, ఎక్కువ ఆరాటపడుతున్నాం, ఎక్కువ తాపత్రయపడుతున్నాం. ఏది ప్రాముఖ్యమైందో ఆయన ప్రశ్నిస్తున్నాడు. దావీదు తన జీవితంలో అంతగా దేవుణ్ణి ఆరాధించడానికి, అంతగా దేవుణ్ణి స్తుతించడానికి దావీదుకి ఏమర్థమైందో ఒకసారి ఆయన ఓన్ స్టేట్మెంట్లో మనం చూస్తే నిజంగా దీవెనకరమైన మాటలు మనం ఆయన నోట వింటాం. 139వ కీర్తన 13వ వచనం నుంచి ఇలా అన్నాడు ఆయన. 139వ కీర్తన 13వ వచనం నుంచి ఒకసారి దావీదు ఈ చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ మనసు పెట్టినవాడు కాదు, కానీ ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచించేవాడు. ఈ సత్యాలన్నీ హాస్పిటల్కి వేయాలో బెడ్ మీకు ఎక్కినప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు అర్థమవుతా ఉంటాయి, అప్పుడు దాకా అర్థం కావు. అలా హాస్పిటల్ బెడ్ ఎక్కి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే ఆలోచిస్తే హాస్పిటల్ బెడ్ ఎక్కినవాడు ఆయన. ఆ ఎక్కి కూర్చొని అక్కడ ఆలోచించే అవకాశం రానివాడు ఆయన. కాబట్టి అన్ని బాగుండగా అని మనం ఆలోచించడం చాలా మంచిది. 139:13 ఇలా అంటాడు, నా అంతరేంద్రియములను నీవే కలగజేసేది, ఎంత ఇస్తే నీ బాడీ పార్ట్స్ దొరుకుతాయి, ఎంత ఇస్తే నీ బాడీ పార్ట్స్ మార్కెట్లో దొరుకుతాయి, ఎంత ఇస్తే బ్రెయిన్ మార్కెట్లో దొరుకుద్ది, ఎంత ఇస్తే హార్ట్ మార్కెట్లో దొరుకుద్ది, ఎంత ఇస్తే లివర్ మార్కెట్లో దొరుకుద్ది, ఎంత ఇచ్చినా దొరకదు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు. బ్లడ్ నిన్న ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని చెప్పి ఒక బ్రదర్ మెసేజ్ పెట్టారు. అదేంటి, బ్లడ్ కావాలంటే దొరకదు ఎక్కడానే, ఎక్కడ దొరకదు, దేవుడు ఇస్తే తప్ప ఎక్కడ దొరకదు. కనుక దావీదు దేవునికి అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి ఆయన రియల్గా ఆలోచిస్తేలా అంటాడు, నా అంతరేంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత ఇంత చక్కటి అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వే కదయ్యా నాకు ఇచ్చావు అంటాడు. నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడు నీవే, మా అమ్మ కాదు. మా అమ్మకి నేను పుట్టేదాకా ఎట్లా ఉంటానో తెలీదు. 9 నెలల కడుపులో ఉన్నా సరే మా అమ్మ 9 నెలల కడుపులో ఉన్న నన్ను చూసే పరిస్థితి మా అమ్మకు లేదు. నువ్వే డే వన్ నుంచి లాస్ట్ డే వరకు నా జీవితంలో నువ్వు మాత్రమే నా సృష్టికర్తవి, నువ్వు మాత్రమే నా సంరక్షకుడివి. నేను భూమి మీదకి రాగానే నన్ను లాలన చేయడానికి, నాకు పాలు ఇవ్వడానికి, నన్ను ఆదరించడానికి నాకు తల్లి కావాలని నిర్ణయించిన వాడు నీవే. నన్ను గైడ్ చేయడానికి, నన్ను పెంచడానికి, నన్ను పెద్దవని చేయడానికి, నా చీపట్టు నడిపించడానికి నాకు తండ్రి కావాలని నిర్ణయించింది నీవే. ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుని చేత నీకు ఇవ్వబడుతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అబ్బా, నా అంతరంగంలో నా ఇంద్రియాలు, నా నిర్మాణము ఇవన్నీ చూస్తే 14 అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా శరీరమును నాకు పుట్టిచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఈ దృక్పథంలో దేవుడి గురించి ఆలోచిస్తామో తప్పక మనం స్తుతించుకున్నా ఉండలేము. దేవుడు నీకేం చేశాడు కాదు, దేవుడు నువ్వు అని పిలువబడ్డానికి కారణమే ఆయన. మిగతా అవన్నీ నీకు ఇస్తాడు, అసలుకి నిన్ను జీవితాన్ని ఇచ్చిందే ఆయన, నిన్ను కలగజేసిన వాడే ఆయన, నీ అంతరేంద్రియాలు ఇచ్చిన వాడే ఆయన, తల్లి గర్భములో నిన్ను ప్రతిష్ఠించిన వాడే ఆయన. పిల్లరా, 16 వచనంలో ఆయనకు నువ్వంటే ఎంత పట్టింపు ఇలా అంటాడు, ఆయనకు నువ్వంటే ఎంత పట్టింపు ఇలా అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. అబ్బా, ఎప్పుడు చూశాడట ఆయన? పిండముగా ఉండగానే. ఇర్మియాత అంటాడు, ఇర్మియా నువ్వు తల్లి కడుపులో పడక మునిపే నేను నిన్ను చూశాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్ణయించాను. నా నిర్ణయం చెప్పున, నా ప్రణాళిక చెప్పున, నా ఆలోచన చెప్పున నువ్వు రావాలి అనుకున్నాను. చాలా మంది అనుకుంటారు గాంధీ మహాత్ముడితో పాటు పుట్టుంటే నేను కూడా స్వతంత్ర సంగ్రామంలో నేను కూడా పాలు పొందేవాడిని కదా. నిజమే, మరి ఎందుకు పుట్టలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు పుట్టావు? ఏ తరంలో పుట్టాలో నీ చేతులు లేదు. చాలా మంది అనుకుంటారు నేను ఫిల్మ్ యాక్టర్లకు ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో, నేను డాక్టర్స్ కుటుంబంలో పుట్టుంటే ఎంత బాగుండేదో, నేను ఇండియాలో కాకుండా అమెరికాలో పుట్టుంటే ఎంత బాగుండేదో కదా. మన ఆశలు బాగానే ఉన్నాయి, మరి ఎందుకు పుట్టలేదు? నువ్వు అనుకున్న తరంలో ఎందుకు పుట్టలేకపోతున్నావు? నువ్వు అనుకున్న స్థలంలో ఎందుకు పుట్టలేకపోతున్నావు? నువ్వు అనుకున్న కుటుంబంలో ఎందుకు పుట్టలేకపోతున్నావు? దట్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. మన చేతిలో లేదు అది, ఆయన నిర్ణయం. పొడుగ్గా ఉంటే బాగున్ను, తెల్లగా ఉంటే బాగున్ను, ఇంకా చాలా రకాల ఆశలు ఉంటాయి కదా, అద్దం ముందు నిలబడి అలా ఉంటే బాగున్ను, సన్నటి ముక్కు ఉంటే బాగున్ను. మరి ఎందుకు లేదు సన్నటి ముక్కు నీకు? నీ చేతిలో నువ్వు లేవు, నీ చేతిలో నువ్వు లేవు. కనుక ప్రిలరా, ఆయన మనల్ని నిర్ణయించాడు, ఆయన మనకి ఆకారం ఇచ్చాడు, మన మేకప్ ఆయనే ఇచ్చాడు, మన రచయిత ఆయనే, మన లైఫ్కి రచయిత ఆయనే, మొత్తం కథ స్క్రీన్ ప్లేన్ రచయిత దర్శకత్వం అంతా ఏ టు జెడ్ ఆయనే. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఒబే ఆయన మాటకి విధేయత చూపించటం, యాక్సెప్ట్ చేయడం అంతే. 16 వచనంలో అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, ఆ ఇంకా నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నీ గ్రంథములో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాను. పుట్టినోట్లో ఎంత చక్కటి వివరణిస్తాడు కింద, ఒకటైనా కాకమునిపే నా అవయములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ గ్రంథంలో లిఖితములయ్యాను. దేవుడు మన సృష్టికర్త అన్న మాట దగ్గర చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కానీ దేవుడికి నువ్వంటే ఎంత శ్రద్ధో, దేవుడికి నువ్వంటే ఎంత ప్రేమో, దేవుడు నీ పట్ల ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో అర్థం కావడానికి ఇక్కడ కొన్ని మాటలు. ఒకటి, పిండముగా ఉండగానే ఆయన ప్రేమ మన మీద కనపడతా ఉంది. రెండు, మన దినాలన్నీ ఆయన గ్రంథంలో రాస్తున్నాడు. దినాలని నియమించిన వాడు ఆయనే. నీ అవయవాలు ఏ స్కానింగ్ రిపోర్ట్ లో 4th month ప్రోగ్రెస్ ఇది, 4th week ప్రోగ్రెస్ ఇది, 7th week ప్రోగ్రెస్ ఇది అని చెప్పి స్కానింగ్ లో చూసి చెప్తా ఉంటారు. ప్రోగ్రెస్ ఉంటే ఉందని చెప్తారు, ప్రోగ్రెస్ లేకపోతే లేదని చెప్తారు. ఏమైనా తేడా వస్తే ఏమి చేయలేం బాబు, బెటర్ టు గో ఫర్ అబార్షన్ అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. అంతకుముందు ఏం చేయలేరు. కానీ ఆయనైతే రూపిస్తున్నవాడు ఆయనే అన్న మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడికి 15 వచనం చివరి మాట చూడాలి. 15 వచనం చివరి మాట, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నీ బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో నీకు తెలీదు, నీ తలలో ఎన్ని ఎముకలు ఉన్నాయో నీకు తెలీదు, నీ నడువులో ఎన్ని ఎముకలు ఉన్నాయో నీకు తెలీదు. ఆయన తెలుసట. నీ లైఫ్ స్పాన్ ఎంతో, నీ దినాలు ఎన్నో నీకు తెలీదు, ఆయనకు తెలుసట. మన దినాలు ఆయనకు లెక్కే, మన ఎముకలు ఆయనకు లెక్కే. ఇంకా ఆయనకి నువ్వంటే ఎంత పట్టింపో అర్థం కావడానికి మొదటి వచనం చూద్దామా. 139వ కీర్తన మొదటి వచనంలో ఇలా రాయబడింది, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఆయన మనసంతా ఎవరి మీద? మన మీద. మన మనసంతా దేని మీద? అమ్మాయి మీదో, డబ్బు మీదో, తాగుడు మీదో, తిరుగుడు మీదో, దేని మీదో ఉంటుంది. ఆయనకు మనమే లోకం. ఆయన మనసంతా మన మీదే. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏమన్నా అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఎంత పట్టింపు ఆయనకి, ఎంత శ్రద్ధ ఆయనకి, నువ్వంటే ఎంత లెక్కో, నీ ఎముకలు లెక్కే, నీ దినాలు లెక్కే. ఆయనకి ఇంకా నీ మీద ఎంత లెక్క ఉందో, ఆయనకి నీ మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థం కావడానికి మరొక మాట, చాలా చక్కటి మాట, ఆలోచింప చేసే మాట. లూకాసువార్త 12:7, లూకాసువార్త 12:7 ఈ మాట చూస్తాం. 12:7, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది. ఏంటంటే ఆయన లెక్క, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఆయనకు లెక్క. చెప్తారా మీరేమన్నా నీ తల మీద ఉన్న వెంట్రుకల లెక్క ఎంతో? దూతే ఊడిపోయిన వెంట్రుకలు లెక్క పెట్టడమే మన వల్ల కాదు, తల మీద ఉన్న వెంట్రుకలు లెక్క పెట్టడమే. మనం ఎంత కేర్లెస్గా ఉంటాము కానీ ఆయనకి ఎంత శ్రద్ధ నువ్వంటే. నీ ఎముకలు లెక్కే, నీ దినాలు లెక్కే, నీ తల వెంట్రుకలు కూడా ఆయనకు లెక్కే. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ అంతరంగం అన్ని ఆయనకు లెక్కే. అసలుగా ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు నీ మీద, ఎంత పట్టింపు కలిగిన దేవుడు నీ మీద. ఒకసారి మన మీద మనకి ఎంత అధికారం ఉందో, మన మీద మనం ఎంత అధికారం కలిగిన వారము అర్థం కావడానికి ఒక 3 ప్రశ్నలు అడిగాడు ఆయన. ఆ 3 ప్రశ్నలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ చాలా సార్లు మనం మోసపోయేది, పౌలు అయితే అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే అన్నాడు పౌలు. నేను కాదు క్రీస్తే అన్నాడు పౌలు. మనమేమంటాం, నేను ఫస్ట్ తర్వాత దేవుడు, నేనే ఫస్ట్ తర్వాత దేవుడు. చాలాసార్లు మనం మాట్లాడితే నేను, నాకు ఇష్టం, నా సంతోషం, నా ఆనందాలు, నాకు నచ్చింది నేను చేస్తా, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, నాకు రావాలనిపిస్తే వస్తా, నాకు చేయాలనిపిస్తే చేస్తాను, నేను 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 ఐ అని చెప్పి చాలా పైకి ఇస్తూ ఉంటాం మనం. ఏముంది, నేను ఎవరంటే ఆన్ సబ్ ఇన్స్పెక్టర్, నీకేముంది అంటే నాకు ఎంత ఉంది, అంత ఉంది, ఎంత ఉంది, నేను అది చదువుకుని నీళ్ళు ఆ డిగ్రీలు అవన్నీ చెప్తూ ఉంటాం మనం, మన గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇంత గొప్పలు చెప్పుకుంటున్నావు, ఇంతగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు, ఇంతగా జీవితాన్ని నా చేతిలో పెట్టడానికి బదులు నీ చేతిలో పెడుతున్నావు, ఇంతకీ నీ మీద నీకున్న హక్కు ఏంటి, నీ మీద నీకున్న రైట్స్ ఏంటి, నీ మీద నీకు ఎంత రైట్స్ ఉన్నాయి, నీ మీద నీకు ఎంత హక్కులు ఉన్నాయో చెప్పు అని దేవుడు ఒక మూడు ప్రశ్నలు అడిగాడు. ఆ మూడు ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. మత్తయి సువార్త 5:36 మత్తయి సువార్త 5:36 వస్తే 5:36 అక్కడ ఆయన ఒక ప్రశ్న అడిగాడు. నీ తలతోడిని ఒట్టి పెట్టుకునవద్దు, అండర్లైన్ చేయండి. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు అన్నాడు. చేయగలవా? వెంట్రుకల రంగు మార్చుకోవడం అన్న నీ చేతిలో ఉందా? వెంట్రుకలు ముడిపించడం కోసం నేను మాట్లాడతలా, మనం చాలా లీస్ట్ పార్టీ కదా వెంట్రుక కోసం అని మాట్లాడితే చాలా చిన్న విషయాలు కదా అని అన్నాడు. నీ బాడీలో చిన్నగా ఉన్న ఆ వెంట్రుకల రంగు అయినా నువ్వు మార్చగలవా? కలర్ వేయడం కాదు, కలర్ వేసి దాచిపెట్టుకోవడం కాదు, నువ్వు నీ వెంట్రుకల రంగు మార్చగలవా అని ప్రశ్నిస్తున్నాడు. సమాధానం మనం చెప్పగలమా? రెండో ప్రశ్న అడిగాడు ఆయన. మత్తయి సువార్త 6:27 మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు? రెండు, నీ హైట్ ఏమైనా ఒక మూరడు పెంచుకోగలవా? నీ హైట్ ఏమైనా ఒక మూరడు పెంచుకోగలవా? ఇంగ్లీష్లో అది ఎన్ఐవి వెర్షన్లో హైట్ అన్న ప్లేస్లో ఇక్కడ లైఫ్ స్పాన్ కోసం మాట్లాడతాడు. ఒక గంట నీ ఆయుష్ కాలాన్ని పొడిగించుకోగలవా అన్నాడు. ఒక గంట నీ ఆయుష్ కాలాన్ని పొడిగించుకోగలవా? నీ తల వెంటుకు రంగు మార్చలేవు, నీ హైట్ని పెంచుకోలేవు, నీ ఆయుష్ కాలాన్ని పెంచుకోలేవు. ఇర్మియా గ్రంథం 13:23 మరొక మంచి మాట 13:23 కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? బ్లాక్ పీపుల్ అంటాం కదా ఆఫ్రికన్స్ ని మనం, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. నీ బాడీ కాంప్లెక్స్ ఏమైనా మార్చుకోగలవా? నీ తల వెంట్రుకలు రంగు మార్చలేవు, నీ బాడీ కలర్ ను మార్చుకోలేవు, నీ హైట్ ను పెంచుకోలేవు, నీ ఆయుష్ ను పొడిగించుకోలేవు. మాట్లాడితే ఐ అని పైకి లెగిస్తావు. ఐ అని చెప్పడానికి ఏముంది నీ తక్కువ? నేను నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చితే వస్తాను, నాకు సమయం ఉంటే దేవుడి దగ్గరికి వస్తాను, నా ఖాళీ కుదిరితే దేవుడి దగ్గరికి వస్తాను అని నేను 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 అని మాట్లాడుతూ ఉన్నవే, నేను అనడానికి నీకు హక్కు ఎక్కడుంది? ఈ పరమసత్యం పౌలుకి అర్థమైన తర్వాత పౌలు అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే. జీవించువాడు ఎక్కడి మీదట నేను కాదు క్రీస్తే, నాట్ ఐ బట్ క్రైస్ట్ అన్న అనుభవంలోకి పౌలు వచ్చాడు. నీ అనుభవం ఏంటి చెప్పు. నేను అని నీ సుఖాలు నీ సంతోషాలు దాని కొరకే నువ్వు పరిగెడతా ఉన్నావా? నిన్ను చేసిన సృష్టికర్త, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, ఎందుకొరకు ఈ భూమి మీదకి ఆయన తీసుకొచ్చాడో, ఏ ఉద్దేశం ఏ ప్రణాళిక నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడో, దేవా ఈ వ్యర్థమైన జీవితంలో అర్థవంతంగా బ్రతకడానికి సహాయం చేయి. నా ద్వారా నువ్వేం చేయాలనుకున్నావు అవన్నీ జరిగించుకో అంటే నిజముగా మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి రా కుమారుడు కావలసిన వాడు దేవుడు అన్నాడు మోషే సింహాసనాన్ని పక్కన పెట్టి అరణ్య ప్రయాణం చెయ్యాలి అన్నాడు. అక్కడ నేను అన్నవాడు కాదు మోషే, నేను కాదు ప్రభువా నువ్వే. నాకొద్దు, నీకొద్దు, నువ్వు వద్దు అన్న సింహాసనం నాకొద్దు, నువ్వు వద్దు అన్న అధికారం నాకొద్దు, నేను వాటన్నిటినీ పక్కన పెడతాను. నువ్వు చెప్పినట్టుగా ఐగుప్తు సకల భోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని ఎంచుకున్నవాడు మోషే. దేవుడు ఎందుకొరకు పుట్టించాడు, దేవుడు నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి అన్నది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన జీవితం చాలా ప్రభావవంతంగా మార్చబడుతుంది, చాలా దీవెనకరంగా మార్చబడుతుంది. నేను అన్న అనుభవం దగ్గర ఉన్నావా, నేను కాదు, నన్ను పుట్టించిన సృష్టికర్తే, ఆయన ఉద్దేశాలే, ఆయన ఆలోచనలే అన్న అనుభవం దగ్గర ఉన్నావా? ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక పిచ్చోడిని చూస్తాం. వాస్తవానికి పిచ్చోడు అనకూడదు, మేధావి అనాలి, అలా బ్రతుకుతున్నాడు. కానీ దేవుడే పిచ్చోడు అన్నాడు. ఎందుకు దేవుడు పిచ్చోడు అన్నాడో మనకు అర్థమైతే మనం ఎలా బ్రతకూడదో, మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి ఎవరట, రిచ్ మ్యాన్, ధనవంతుడు, ధనవంతుడు పైగా భూస్వామి, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడతడు నా పంట, నా అన్న మాకు అంతలం చేయండి, నా పంట సమకూర్చుకున్నటకు నాకు, నాకు అన్నమాట అంతలం చేయండి, నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అన్నమాట అంట, నేనేమి అంతలం చేయండి, తనలో తాను ఆలోచించుకొని తాను అన్నమాట అనులం చేయండి, నేను ఇలాగ చేతును మళ్ళా నేను అన్నమాట అనులం చేయండి, నా కొట్లు, నా మాట నా అండర్లైన్ చేయండి, నా కొట్లు ఇప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఎంత సాగలేస్తున్నాడో నా 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 నేను ఐ ఐ ఆమ్ సో అండ్ సో ఐ హ్యావ్ సో అండ్ సో ఎప్పుడు కూడా ఐ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే 20వ వచనంలో దేవుడు అన్నాడు, అయితే దేవుడు వెర్రోడా, వెర్రోడా అన్నాడు దేవుడు. నేను అని ఎవరైతే ప్రాకులాడతారో, దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకొని తమ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టకుండా తమకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటారో వాళ్ళ జీవితంలోకి దేవుడు వచ్చి నిలబడుతున్నాడు. నేను అంటున్నావు కదా, నేను అంటున్నావు కదా, నీ జీవితం మీద నీకున్న హక్కు ఏంటో చెప్పు, నీ జీవితం మీద నీకున్న హక్కు ఏంటో చెప్పు ఆయన అన్నాడు. నేను ఆయన దేన్ని అయితే నాది 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 అని పరిగెడుతున్నావో ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసేస్తున్నాను. ఈ రాత్రి నీ పులిస్టాప్ పెడితే నువ్వేమైనా పులిస్టాప్ను పక్కన పెట్టగలవా? ఈ రాత్రి నీకు పులిస్టాప్ పెడితే నువ్వేమైనా పులిస్టాప్ను పక్కన పెట్టగలవా? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రోడు. దేవుని కొరకే ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రోడు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ అంటాడు, నా రాజ్యం, నేను కట్టించిన నా పట్టణం, నా జ్ఞానం, నా మేధావి వర్గం ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈ రాజు. దానియేల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం, దానియేల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో రాజు అంటాడు, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము అంటలని చేయండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా? మాట్లాడితే నేను ఐఆమ్ నెబుకద్నెజర్, ఐఆమ్ గ్రేట్ కింగ్, గొప్ప గొప్ప మాటలు, నేను 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 అని మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చాడు మధ్యలోకి, దేవుడు వచ్చాడు మధ్యలోకి, గడ్డి తిని పశువులవి మార్చేసి అన్నాడు. ఆ చెప్పు నువ్వేం చేయగలవు చెప్పు ఇప్పుడు. నేను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, నేను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు కదా. ఒక్కసారి ఆయన మైండ్ సెట్ మార్చాడు, పిచ్చోడు అయిపోయాడు, పశు స్వభావం వచ్చేసింది. జనం తట్టుకోలేక, పిచ్చి చేసలు తట్టుకోలేక తల్లి తరిమేశాడు, అడవులోకి పోయాడు. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, పశువులతో జీవిస్తూ పశువులా మారిపోయాడు. ఎందువల్లంటే, ఎందుకోసం ఈ జీవితాన్ని ఇచ్చాను నేను అని చెప్పి జీవితాన్ని నీ చేతిలోకి తీసుకుంటావా, నేను కాదు అని చెప్పి జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? ఎందుకోసం ఎందుకోసం నీకు జీవితాన్ని ఇచ్చాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడారా, అందుకు ఒక మాట, ఈ 26వ వచనంలో ఒక మంచి మాట చివరిలో రాయబడింది. సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చినని తెలుసుకుము. కాబట్టి సర్వోన్నతుడు నా అధికారి, దేవుడు నా జీవితానికి అధికారి, దేవుడు నా హృదయ సింహాసనం మీద కూర్చోవాలి, దేవుడు నా జీవితాన్ని ఆయన చేతిలోకి తీసుకోవాలి, నేను నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి, ఆయన చేయమన్నది చేయాలి, ఆయన వద్దు అన్నది మానాలని చెప్పి ఎప్పుడు మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకుంటామో ఆయన మన జీవితాన్ని సమృద్ధి జీవితంగా మారుస్తాడు, ఇంకా మేలులు ఇస్తాడు, ఇంకా అన్నిటినీ సమకూరుస్తాడు. మనం రైట్ వేలో ఆయన ఇచ్చిన లైఫ్ని ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ఆయన మన జీవితాన్ని మరింత దీవెనకరంగా, మరింత ఆశీర్వాదకరంగా, మరిన్ని మేలులు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలా కాక మన జీవితాన్ని మన చేతిలోకి తీసుకుంటే ఆ జీవితాన్ని మనం అనుభవించలేము, ఆ జీవితం మీద బట్టి దేవుడు ఎంత మాత్రం సంతోషించి అడగలేడు. ఒకసారి మూలవాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను చనిపోయాను. నాట్ ఐ, నేను చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను బ్రతుకుతున్నాను ఎవరి కోసం? నేను పరిగెడుతున్నాను ఎవరి కోసం? నేను సంపాదిస్తున్నాను ఎవరి కోసం? నేను ఉద్యోగం చేస్తున్నాను ఎవరి కోసం? నా కోసం. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు విశ్వాసం వల్ల జీవిస్తున్నాడు. ఎవరి కొరకు? నా కొరకు. సర్వాన్ని ఇచ్చినవాడు, నాకు పుట్టుకనిచ్చినవాడు, నాకు జన్మనిచ్చినవాడు, నాకు పునర్జన్మనిచ్చినవాడు, నాకు తిరిగి జన్మించే అనుభవాన్ని ఇచ్చినవాడు. ఆ ప్రభు కొరకే నేను జీవిస్తున్నాను అన్నది పౌలు యొక్క సాక్ష్యమై ఉండగా మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అలా అర్థం చేసుకుని మన జీవితాన్ని ప్రభు చేతిలో పెడదాం. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. కాల్స్ అన్మ్యూట్ చేస్తున్నాను, మీట్లో ఉంచుకోండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన గడుపుదాం. కాల్స్ అన్మ్యూట్ చేస్తున్నాను, మీట్లో ఉంచుకోండి. మీట్లో పెట్టుకోవాలి. మంగళాన్ని కూడా మీట్లో పెట్టుకోలేదు. అల్లు శ్రీనివాస్ కూడా మీట్లో పెట్టుకోలేదు. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డ వారు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. అలాగే ఎవరికి వాళ్ళని ఒకసారి పరీక్ష చేసుకొని మన కొరకు మనం జీవిస్తున్నామా, ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచన చేసి ఆయన వద్ద కమిట్ చేసుకుందా. ఒకరు ప్రార్థన చేయండి విన్న మాటలు బట్టి.
నాదంటూ కానా ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే నాదంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సర్వస్వం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సర్వస్వం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.
యుదయకాలం ప్రభు నేరుగా మన హృదయాలను సంధిస్తూ వచ్చారు. నా మట్టుకైతే ప్రభు నాతో నేరుగా మాట్లాడి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ నిన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ప్రతి దినము కూడా మా హృదయాలను స్పందిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పోలికలోనికి మార్చబడ్డానికి, నీ రూపంలోనికి మార్చబడ్డానికి అయ్యా, నీ శరీరంలో ఒక అవయవముగా చేర్చబడ్డానికి ఈ పలు రకాలుగా మా జీవితాలతో మీరు మాట్లాడుతున్న విధానం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. అదే కాలంలో ప్రభు మీరు సన్నిహించినటువంటి నా హృదయాన్ని, మా హృదయాలు మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నా విలువేంటో, మా విలువేంటో అయా మరలా ఒక్కసారి మాకు జ్ఞాపకం చేస్తున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో, దేని విలువ లేని దానికి విలువనిస్తూ, ఆయా విలువైన దానిని నిర్లక్ష్యం చేస్తూ ముందుకు కొనసాగిపోతున్నాం. దయతో క్షమించండి తండ్రి. అయా అదే కాలంలో నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మాకంటే ఈ లోకంలో ఏది లేదు ప్రభు. గర్భములో మీరు మమ్మల్ని అయా ఏ స్థితిలో మొదటి దినము నుంచి ఎరిగిన గొప్ప దేవుడు ప్రభు అయా, మిమ్మల్ని పుట్టించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఎడల మీకున్న ప్రణాళికలను, మా ఎడల మీకున్న తలంపులను, మా ఎడల మీకున్నటువంటి ఆలోచనలు ప్రభు మేము కాలదనుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభు. విలువలేని మా కొరకు విలువైన నీ రక్తాన్ని ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రాలు. అయా వెలలేని మాకు ప్రభు విలువైన నీ రక్తాన్ని ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. నువ్వు స్వరక్తమిచ్చి సంపాదించిన బిడ్డలుగా మేము ఉండి ఉన్నప్పటికీ కూడా ప్రభు, ఇంకా లోకంలో వేటి కొరకు ప్రయాసపడుతుండగా మాతో నేరుగా మాట్లాడిన నీ ప్రేమ అంతటిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయా, మమ్మల్ని క్షమించండి. ఇది కాలస్థానంలో నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రభ ప్రతి విషయంలోనూ కూడా ప్రభ నాది నేను అయా నాది అని ఆహాన్ని ప్రభ మేము ఇంకా విడనాడక ఏ విషయంలోనైతే నీకు దూరస్తులుగా ఉన్నామో అయా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయా, నీ లేఖనాలతో నేరుగా మా హృదయాలను తాకినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. అయా మానవ యొక్క నిర్మాణ క్రమాన్ని గురించి ప్రభు మీరు మాకు తెలియపరిచిన విధానం కొరకే నేను స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. నేను నీ సొత్తు అయ్యా, నా అయ్యా మేము నీ సొత్తు మీరు సెలవిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఇక నుంచి అయినా ప్రభు నీ కొరకు బ్రతకడానికి ప్రభు అపవిత్రుడైన పౌలు చేసుకున్న తీర్మానమును ప్రభు మేము చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు ప్రభువా. మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, నాది అనే అహము, నాది అనే ఆ ప్రభువా గర్వమును ప్రభు మేము సిలువ వేయడానికి సహాయం చేయండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభు అయ్యా మీరు మమ్మల్ని ఎందుకు పుట్టించారు, ఎందుకు పోషిస్తున్నారు, ఎందుకు స్థితినిస్తున్నారని గుర్తించి ప్రభు నీ పాదాలను ఆశ్రయించి ప్రభు నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడు ప్రభు. ఈ మాట అనేక పర్యాయాలు, అనేక పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయంటే ప్రభు క్షమించండి అయ్యా. మా ఎందు అయ్యా నీవును నీ ఎందు మేమును నిలిచియుండి నీడల మీకు ఏది ఇష్టమో అది అడుగుల నీకు ఇస్తాను అంటున్నావు దేవా. మమ్మల్ని క్షమించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ శరీరం అనేటువంటి సంఘములో ప్రభా ఒక అవయవముగా చేర్చబడడానికి కావలసిన పరిశుద్ధమైన బ్రతుకుని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా పుట్టుకుటుక కారణం మీరు, మా అవయవంలో ఉన్న ప్రతి అవయవమునకు కారణం మీరు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ఇచ్చినటువంటి ఆత్మను ప్రభా, నీ కొరకు ఇచ్చినటువంటి దేహమును, ఇచ్చినటువంటి ఆరోగ్యమును, ఇచ్చినటువంటి సకల సౌభాగ్యమును కూడా ప్రభా నీ కొరకు వినియోగించడానికి, కడవరకు నీ కొరకు నమ్మకముగా బ్రతకడానికి కావలసిన జ్ఞానాత్మను నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సవాలుకరమైన మాటలతో మా హృదయాలతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అయ్యా మా వెంట్రుకలు సైతం మేము నల్లగానైనా తెల్లగానైనా చేయలేము, మా ఎత్తు ఏమాత్రమే మూరడు ఎక్కువ చేసుకోలేము ప్రభు, మమ్మల్ని క్షమించండి. మా చర్మం ఏమాత్రమే రంగు మార్చుకోలేము దేవానికి వందనాలు తండ్రి. అయ్యా సమస్తాన్ని మా ప్రాణాత్మ దేహాలతో నేను స్తుతిస్తున్నాం. కేవలం మేము అల్పులము, మేము పాపులము ఒప్పుకుంటూ నువ్వు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభు నీ సన్నిధిలో అంగలారుస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని వాడుకోండి. నీ కొరకు ప్రభు పరుగు పందుములు పరిగెత్తడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు మాకు దయచేయమని, వెతబడిన వాక్యము నాలోను మాలోను ఫలించుటకు సహాయము చేయమని, మా మట్టుకైతే ఈ మాలో ఏమీ లేదని ఒప్పుకుంటూ, నిష్ప్రయోజకులమును ఒప్పుకుంటూ, నిలువెల్ల చెడుపోయిన వారమును ఒప్పుకుంటూ, మీ ముఖ్యంగా పాపులమును ఒప్పుకుంటూ నీ చేతులకు సమర్పించుకుంటుండగా మా దొమ్మ ప్రభు నీ ఆత్మ నుంచి మమ్మల్ని వాడుకోమని, విత్తబడిన వాక్యము నీరంతలుగా ఫలింపు చేయండి. అయ్యా ఈ వాక్యం విత్తని రాష్ట్రం మీద బలపరిచి ఇంకా నువ్వు వాడుకోమని ప్రభా, ఏర్పాటు చేసుకున్న ప్రియులందరిని బట్టి నేను స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్.